నిర్వాణ శక్తంలో ఇప్పటివరకు మూడు శ్లోకాలు పూర్తయిపోయినాయి, నాలుగో శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం ఈ రోజున. నాలుగో శ్లోకం చూడండి. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం.
న
మంత్రో న తీర్థం న వేద న యజ్ఞాః. అహం భోజనం నైవ భోజ్యం న భోక్తాః. చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూప శివోహం శివోహం. నా పుణ్యం నా పాపం, నాకు పుణ్యం లేదు పాపం లేదు. నా సౌఖ్యం నా దుఃఖం, నాకు సుఖం లేదు నాకు దుఃఖము లేదు. నా మంత్ర నా తీర్థం, నాకు మంత్ర జపంతో పని లేదు నాకు తీర్థ దర్శనాలు అవసరం లేదు. నా వేద నా యజ్ఞ, నాకు వేదాలతో పని లేదు యజ్ఞాలతో పని లేదు అంటే కర్మకాండతోనూ పని లేదు. అహం భోజనం నైవ భోజ్యం నా భోక్తాహ. అహం భోజనం నా, భోజ్యం నా, భోక్త నా. నేను భోజన పదార్థాలు కాదు, అలాగనే భోజనం అనేటువంటి అనుభవం కాదు, భోజనం చేసేటువంటి భోక్తని కాదు. మరి నేను ఎవరిని? చిదానంద రూప, నేను శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని ఆనంద స్వరూపాన్ని. అహం శివ, నేను శివ అంటే మంగళస్వరూపుణ్ణి, శుభాలు కలిగించేటువంటి వాణ్ణి, శుభస్వరూపమైనటువంటి వాణ్ణి, ఆత్మస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని. నేను బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి. ఇది శంకరాచార్యుల వారు నాలుగవ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా జీవభావంలో ఉన్నంత వరకు కూడా ఈ లోకంలో కర్మలు చేస్తూనే ఉంటాడు, కర్మలు చేస్తూనే ఉండాలి కూడా. ఎందుకని? అతనికి ఇష్టాయిష్టాలు ఉన్నాయి, కొన్ని ఇష్టం కొన్ని అయిష్టం. ఇష్టమైనటువంటి వాటిని సంపాదించుకోవాలా, అయిష్టమైనటువంటి వాటిని వదిలించుకోవటానికి ప్రయత్నించాలా. అలాగే ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. తనకి లేనటువంటి వస్తువు కావాలని అనుకుంటాడు, అది కోరిక. తనకు ఉన్నప్పటికీ ఇంకా కావాలనుకుంటాడు, అది ఆశ. కాబట్టి ఆశలు కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ లోకంలో మానవులకు ఉంటాయి. ఈ ఆశలు కోరికలు ఉన్నప్పుడు వాటి కోసం మళ్ళీ కర్మలు చేస్తూ ఉండవలసిందే. అలాగే రాగ ద్వేషాలు, రాగము ద్వేషము. రాగం అంటే ఇష్టము, ద్వేషం అంటే అయిష్టం. రాగం అంటే నాకు అది దాని మీద మనకు ఆసక్తి, ద్వేషం అని అంటే అదంటే అసహ్యం. ఏదైతే మనకు ఆసక్తి ఉందో అది కావాలనుకుంటాం, దానికోసం కర్మలు చేస్తాం. ఏదైతే నాకు అక్కర్లేదనుకుంటామో దాన్ని ఎట్లా తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తాం, దానికి కూడా కర్మలు అవసరం అయితే చేస్తాం. అలాగే అహంకారం మమకారాలు, అహంకారం ఉంది మమకారం ఉంది, నేను అనేది ఉంది నాది అనేది ఉంది. నాది అనేది ఎప్పుడైతే ఉందో, నాది అనుకున్నటువంటి దానికి ఏదైనా ఇబ్బంది కనుక కలిగితే దానికోసం మళ్ళీ మనం కర్మలు చేస్తూ ఉంటాం. నా వాళ్ళందరూ సుఖంగా ఉండాలా, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డలు అని వీటన్నిటి కోసమని అతడు మళ్ళీ కష్టపడుతూ ఉంటాడు. అలాగే కోపం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా ఉంటాయి. కోరిక ఉన్న తర్వాత కోపం ఉంటుంది. ఎందుకంటే ఏ కోరిక అయితే నీకు తీరలేదో ఆ తీరినప్పుడు నీకు కోపం వస్తుంది. మరి లోభం ఎప్పుడు వస్తుంది? నువ్వు సంపాదించుకున్నటువంటి వస్తువు నాకే ఉండాలి, దీన్ని ఎవరికి నేను ఇవ్వను, ఇది నా నేనే అనుభవించాలా అని అనుకున్నప్పుడు అది లోభం. ఇక మోహం అంటేనో, దీనివల్లనే నేను సుఖపడతాను అనుకోవటం మోహం. ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, బంగారం కానీ ఏదైనా సరే దాంతో నేను సుఖపడతానని అనుకునేటువంటి వాడు ఎప్పుడో ఒకప్పుడు దానివల్లనే దిగులు పడాల్సి వస్తుంది. అనేక సందర్భాల్లో దిగులు పడాల్సి వస్తుంది. ఎవరైనా కొత్త తీసుకు వస్తువు తీసుకెళ్తే అప్పుడు బాధపడాలా, లేదా నువ్వు ఎక్కువ రేట్లో తక్కువ రేటు కనుక అయితే అప్పుడు నువ్వు బాధపడాలా? లేదా నీకు ఏదన్నా తెచ్చుకున్నటువంటి వస్తువు కానీ చెడిపోతే దాన్ని రిపేర్ చేయించాలి చేస్తే అప్పుడు బాధపడాలి. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నీకు కష్టము దుఃఖము బాధ అనేటువంటి తప్పనిసరిగా ఉంటాయి. నీకు ఎంత ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువైనా సరే అది ఆనందాన్ని కొంతకాలం తాత్కాలికంగా ఇస్తుంది, మళ్ళీ వెంటనే దుఃఖాన్ని కూడా నీకు ఇస్తుంది. అలాగనే ఈ మోహం పోయిన తర్వాత మదం. మదం అనేది ఏమిటంటే నాకే ఉంది అనేటువంటి గర్వం, నాకుంది నేను గొప్ప అనేటువంటి గర్వం ఏదైతే ఉంది అది మదం. మాత్సర్యం అంటే నాకంటే అవతల వాడికి ఎక్కువ ఉంటే చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాం, అదిగో అది మాత్సర్యం, అసూయ. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉన్నాయి కాబట్టి, ఉంటాయి కాబట్టి వీటి కోసం అని చెప్పి మనం ఏం చేస్తుంటాం, ఏదో రకమైనటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. తనకి సుఖం కావాలనుకుంటాడు ప్రతి వ్యక్తి కూడా, దుఃఖం అనేది ఎప్పటికీ రాకుండా ఉండాలి అని అనుకుంటాడు. మరి సుఖం కావాలనుకున్నటువంటి వాడు ఇప్పుడే కాదు, ఇప్పుడు సుఖం కాదు మళ్ళీ వచ్చే జన్మలో కూడా నాకు సుఖం కావాలనుకుంటాడు, లేదా మరణించిన తర్వాత స్వర్గలోకాల్లో భోగాలు అనుభవించాలని అనుకుంటాడు. కాబట్టి ఇలాంటి వాడు, ఆ సుఖం కావాలి అని అనుకున్నటువంటి వాడు, తర్వాత జన్మలో కూడా సుఖం కావాలనుకున్నటువంటి వాడు పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి, సత్కార్యాలు చేస్తూ ఉండాల, దాన ధర్మాలు చేస్తూ ఉండాల. పాపకర్మలు మాత్రం చేయకూడదు, దుష్టమైనటువంటి పనులు చేయకూడదు, దుర్మార్గ పనులు చేయకూడదు, ఇతరుల్ని బాధ పెట్టేటువంటి పనులు చేయకూడదు. మరి ఏం చేస్తుంటాడు? ఆ సత్కార్యాలు, పూజా పురస్కారాలు చేస్తుంటాడు, యజ్ఞయాగాదులు చేస్తుంటాడు, దాన ధర్మాలు చేస్తుంటాడు, జపతపాదులు చేస్తుంటాడు, తీర్థయాత్రలు చేస్తుంటాడు, వైదిక కర్మలు చేస్తూ ఉంటాడు. ఇలా రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే పుణ్యం రావాలని, ఈ పుణ్యం కారణంగా నేను సుఖంగా ఉండాలని, ఇక్కడ సుఖంగా కాదు అక్కడ కూడా సుఖంగా ఉండాలని, అక్కడ సుఖంగా మళ్ళీ వచ్చే జన్మలో కూడా సుఖంగా ఉండాలని, అందుకోసం అని చెప్పి ఈ రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. మరి ఎప్పుడైనా స్వార్థం కనుక ప్రవేశిస్తే, ఎవడెట్టబోతే నాకెందుకు నేను మాత్రమే బాగుపడాలనుకుంటే, లేదా ఏ పొరపాటు వలనో లేకపోతే ఏ అలవాటు వలనో ఇతరులకు బాధ కలిగించేటువంటి పనులు చేసి అయ్యో నేను కష్టాలు దుఃఖాలు పాలవలసి వస్తుందేమో అనేటువంటి బాధలు కూడా పడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పాపాలు కనుక చేశాను కాబట్టి, తెలుసో తెలియకో చేశాను కాబట్టి నరకయాత్రలు అనుభవించాలేమో అనేటువంటి దుఃఖం వస్తుంది. కొంతమంది ఏ భయం లేకుండా హాయిగా ఎన్ని దుర్మార్గాలైనా చేస్తూ ఉంటారు. పుణ్యకర్మలు చేసినటువంటి వాడిని పుణ్యాత్ముడని, పాపకర్మలు చేసినటువంటి వాడు పాపాత్ముడని భావిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా లోకంలో జీవభావంలో ఉన్నటువంటి అందరూ కూడా చేసేటువంటి పనులే. ఇవన్నీ కూడా చేయాల్సిందే, మంచి పనులు చేయాల్సిందే, చెత్త పనులు చేయకుండా ఉండాల్సిందే, సుఖం నీకు రావాల్సిందే, దుఃఖం రాకుండా ఉండాల్సిందే, దానికోసం నువ్వు ఏవైనా కర్మలు చేయాల్సిందే, అది తప్పదు. అయితే ఇక్కడ మనకి భోజనం, భోజ్యం, భోక్త అనేటువంటి మూడు పదాలను శంకరాచార్యులు వాడారు. ఈ నిజంగా మనం అనుకునేటువంటి భోజనం కాదు. భోజనం అని అంటే సుఖ దుఃఖాలు అనుభవించడానికి వలసినటువంటి విషయాలే భోజనం. అంటే ఆ అనుభవం ఏదైతే ఉందో దాన్ని భోజనం అని అన్నారు. సుఖం అనుభవిస్తూ ఉంటాం, అలాగే అప్పుడప్పుడు దుఃఖం అనుభవిస్తూ ఉంటాం. సుఖం ఎందుకు అనుభవిస్తాం, దుఃఖం ఎందుకు అనుభవిస్తాం? పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యాల వల్లనే సుఖం అనుభవిస్తాం, పూర్వజన్మలో మనం చేసినటువంటి పాపాల కారణంగానే దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి సుఖాలు దుఃఖాలు అనుభవించడం అనేటువంటి అనుభవం ఏదైతే ఉందో దాన్ని భోజనం అన్నారు. అనుభవించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని భోజ్యం అన్నారు. ఆ అనుభవించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని భోక్త అన్నారు. ఈ మూడింటిని కలిపితే త్రిపుటి అన్నారు. భోజనం, భోజ్యం, భోక్త అనేటువంటి మూడింటిని కలిపితే త్రిపుటి. ఒకడు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాల కారణంగా ఈ జన్మలో సాత్విక భావం కలిగినటువంటి వాడు అవుతాడు. మంచి ఉద్దేశాలు, మంచి భావాలు, అతడు ఉన్నవాడైనా లేనివాడైనా అతడి ఆలోచనలు మాత్రం అన్నీ కూడా చక్కగా ఉంటాయి, సాత్వికమైనటువంటి భావాలే ఉంటాయి, ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అటువంటి వాడు చెడ్డ పనుల జోలికి పోవాలని అతడికి ఆలోచన కూడా రాదు. అందుకని చెడ్డ పనుల జోలికి అసలు పోడు, అతడు పుణ్యకర్మలే ఆలోచిస్తాడు, ఆచరిస్తాడు. ఏం చేస్తాడు? పవిత్రమైనటువంటి మంత్రాలను పఠిస్తూ ఉంటాడు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటాడు, తీర్థయాత్రలు చేస్తూ పవిత్రమైనటువంటి స్నానాలు చేస్తుంటాడు, పూజా పునస్కారాలు చేస్తుంటాడు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాడు, శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉంటాడు, ఒక సద్గురువుని ఆశ్రయించి గురుసేవ చేస్తూ ఉంటాడు, మోక్షం కొరకు సాధనలు చేస్తూ ఉంటాడు. ఇలా సత్కార్యాలు, ధర్మకార్యాలు, దాన ధర్మాలు, ఇలా అన్ని రకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. ఏం జరుగుద్ది వీటి వల్ల? వీటి వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుద్ది. సాధారణంగా అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ చేస్తే మనకేదో కలిసి వచ్చిందని అనుకుంటారు, మనకేదో సుఖం అని అనుకుంటారు. సరే అది దారిపాసమైనా వాళ్ళు చేస్తారు కాబట్టి అలా అనుకోమందాం. కానీ నిజం ఏమిటంటే ఈ కార్యాల వల్ల ఏమవుద్దంటే చిత్తశుద్ధి కలుగుతుంది, మనస్సు శుద్ధి అవుతుంది, అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ కనుక ఎప్పుడైతే శుద్ధి అయిందో అప్పుడు అంతఃకరణం పరమాత్మ వైపుకి తిరుగుతుంది, పరమాత్మ వైపుకి అడుగులు వేస్తుంది, పరమాత్మని సమీపిస్తుంది. అలాగే ఒక స్వార్థపరుడు కనుక ఉన్నాడంటే ఎవడు ఎలా పోతే నాకేం, నేను మాత్రం బాగుండాలా, అందరు నాశనం అయిపోయినా సరే నేను మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలా, ఆనందంగా ఉండాలా అని కోరుకునేటువంటి వాడు కర్కశమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఎన్ని రకాలైనటువంటి అకృత్యాలైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు, నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పనులు చేస్తాడు, ఇతరులు పీడించి పీడ్చి పిప్పి చేస్తూ ఉంటాడు, మోసాలు చేస్తూ ఉంటాడు, అన్యాయాలు చేస్తూ ఉంటాడు, హత్యలు చేస్తూ ఉంటాడు, లేదా చేయిస్తూ ఉంటాడు. ఈ పాపాలన్నీ పోవటానికి కొంతమంది దేవాలయాలకు వెళుతూ ఉంటారు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాదాలు చేస్తూ ఉంటారు, భక్తులుగా వేషం వేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా ఆ మాత్రం భగవంతుడికి తెలియకపోలా, వీడి యొక్క దుర్మార్గం ఏమిటో, వీడి యొక్క మనస్సు ఏమిటో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకో, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకో తెలియకపోవచ్చు, కానీ తనలోనే ఉన్నటువంటి పరమాత్మకి తెలియకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి మనం ఇక్కడ ఏం చేసినా, ఏం ఆలోచించినా, లోపల ఏం అనుకున్నా, ఎవరికి తెలియకుండా అనుకున్నా, లోపల ఉన్నటువంటి పరమాత్మకు మాత్రం ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి ఆయన వీళ్ళ యొక్క పాపకర్మలు ఏవైతే ఉందో వాటిని మాత్రం ఈ పుణ్యాలు చేసినంత మాత్రం తొలగించడు. కారణం ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి. అందుకని మనం చేసేటువంటి పుణ్యకార్యాలు కానీ దైవకార్యాలు కానీ శుద్ధమైనటువంటి మనసుతో చేయాలి, భగవంతుని మీద భక్తితో చేయాలి. భక్తి లేకుండా చేసేటువంటి పూజ ఎందుకు పనికిరానటువంటిది. భక్తి లేని పూజ పత్రి చేటు అని అన్నారు. అంటే పత్రి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు, భక్తి మాత్రం లేదు, ఎందుకు ఇంకా అనవసరంగా పత్రి తీసుకురావటం వేస్ట్ అని అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఏ పని చేసినప్పటికీ కూడా దైవకార్యాల్లో భగవత్కార్యాల్లో పరిపూర్ణమైనటువంటి భక్తి మాత్రం తప్పకుండా ఉండాలి. ఇలా జీవభావంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అటు సత్కర్మలు పుణ్యకర్మలు దైవకార్యాలు చేస్తూ ఉంటారు, లేదా దుర్మార్గులైనటువంటి వాళ్ళు పాపకార్యాలు దుర్మార్గాలు నీచ కార్యాలు చేస్తూ ఉంటారు. జీవభావంలో ఉన్నటువంటి వాడికి ఇవన్నీ కూడా తప్పదు, అవసరమే, చేస్తూనే ఉంటారు. అందుకే వాటితో తాదాత్మ్యం చెంది ఉంటాడు. జీవభావంలో ఉన్నటువంటి వాడు తాదాత్మ్యం చెందాడు. ఒక పని చేస్తే నేను చేశానంటాడు, ఒక ఫలితం అనుభవిస్తే నేను అనుభవించానంటాడు. అంటే ఈ తాదాత్మ్యం అనేటువంటిది వాడికి తెలియకుండానే వాడికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారు, నాకు పుణ్యం లేదు పాపం లేదు అన్నారు. కానీ అతను అనగలుగుతాడా, ఓ పాపకార్యం చేసి నాకు పాపం రాదంటాడా, ఓ పుణ్యకార్యం చేసి నాకు పాపం పుణ్యం అక్కర్లేదంటాడా ఎవడన్నా? ఆహా అన్నాడు. ఎందుకని, జీవభావంలో ఉన్నాడు కాబట్టి అబ్బా నేను చేస్తే నాకు రాకపోతే ఎట్లా అని. సాధారణంగా ఒక పూజ కానీ ఒక అభిషేకం కానీ చేసిన తర్వాత దేవాలయంలో ఆ చక్రవర పురోహితుడు ఓ మంత్రం చదువుతాడు, ఏ తత్ఫలం సర్వం పరమేశ్వరార్పణ వస్తు అని అంటాడు. అంటే ఈ ఫలితం అంతా పరమేశ్వరుడికే దక్కుద్ది అని. ఆ అర్థం కనుక మనకు కనుక తెలిస్తే ఆ పూజారి గుర్తుపట్టుకుంటాం, ఏమయ్యా నా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత కష్టపడి నేను పూజలు చేస్తే ఈ ఫలితం అంతా పరమేశ్వరుడికి దక్కాలనా, నీకేమైనా బుద్ధి ఉందా లేదా, ఆ మాత్రం చదువుతావేంది అని అడిగేవాళ్ళు మనవాళ్ళు. పాపం ఏదో దురదృష్టవశాత్తు వాటి అర్థాలు తెలియదు కాబట్టి ఆయన ఏం చదువుకుంటాడు చదువుకో, మనమేం హాయిగా మనం మాట్లాడుకుంటాం, మన పనులు చేసుకుంటాం. కానీ యథార్థం ఏమిటంటే ఈ ఫలితం అంతా కూడా పరమేశ్వరుడికే దక్కాలి అని. ఎందుకని అంటే ఈ పుణ్యం కనుక నాకు వస్తే ఈ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి, ఈ పాపం కనుక నాకు వస్తే ఆ పాపాన్ని అనుభవించడం కోసం మళ్ళీ జన్మెత్తాలి. మనకు కావాల్సింది జన్మరాహిత్యం, జన్మ లేకుండా పోవటం. జన్మ లేకుండా పోవటం అంటే పాపపుణ్యాలే ఉంటానికి వీల్లేదు. మరి జీవభావంలో ఉన్నటువంటి వాడు పాపపుణ్యాలు నాకు అక్కర్లేదంటాడా అనడు, ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి. కానీ జ్ఞానైనటువంటి వాడు ఆత్మానుభూతి పొందినటువంటి వాడు అతడేమంటాడు, నాకు పుణ్యం లేదు పాపం లేదు అంటాడు. ఎందుకు ఆయనకి పుణ్యం ఎందుకు పాపం ఎందుకు? ఆయన ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి వాడికి పుణ్యం చేయాల్సిన పనే ఉంది, పాపం చేయాల్సిన పనే ఉంది. ఆయన జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వాడు పుణ్యం ఎందుకు, పుణ్యం ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ వచ్చే జన్మలో బాగుండాలి. అసలు జన్మే లేకపోతే మళ్ళీ వచ్చే జన్మ ఏంది? సరే ఈ జన్మలో కూడా నేను ఈ దేహాన్ని ఈ మనస్సుని వీటన్నిటిని వదిలిపెట్టి నెలకొడుకుంటే ఇప్పుడు నాకెందుకు ఈ పుణ్యం, అలాగే నాకెందుకు ఈ పాపం? కాబట్టి ఓ దుర్మార్గుడైనటువంటి వాడు నాకు పుణ్యం లేదు పాపం లేదని కానీ, నాకు సుఖం అక్కర్లేదు దుఃఖం అక్కర్లేదని కానీ, నాకు జపతపాలతో పని లేదు వేదాలతో పని లేదు యజ్ఞాలతో పని లేదు అని కానీ అనగలుగుతాడా అంటే అనలేడు. అయితే పూర్వజన్మ సుకృతం వల్ల ఉత్తమమైనటువంటి జన్మను పొంది ఒక సద్గురువుని ఆశ్రయించి శాస్త్రాలను తెలుసుకొని ఆధ్యాత్మిక సాధనలు చేసి అంతఃకరణాన్ని శుద్ధం చేసుకొని ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడికి, నేను ఆత్మను అని తెలుసుకున్నటువంటి వాడికి, నేను పరమాత్మను అని తెలుసుకున్నటువంటి వాడికి, నేను తప్ప అన్యత్ర రెండవది ఏమీ లేదు, ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తికించిన ఉన్నదంతా నేను ఒక్కటే, నాకంటే అన్యముగా రెండవది ఏదీ లేదు అని తెలుసుకున్నటువంటి వాడు, జీవన్ముక్తులైనటువంటి వాడు, అతడి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో అదే ఇక్కడ చెప్పింది. పుణ్యకార్యాలు కానీ పాపకార్యాలు కానీ, తీర్థయాత్రలు కానీ క్షేత్ర దర్శనాలు కానీ, పూజా పురస్కారాలు కానీ యజ్ఞయాగాదులు కానీ, జపతపాదులు కానీ శాస్త్రాల యొక్క అధ్యయనం కానీ, వేదాల యొక్క అవసరం కానీ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం కానీ, సుఖాలు అనుభవించడం కానీ సుఖాలు అనుభవించడానికి కర్మలు చేయటం కానీ, దుఃఖాలు తొలగించుకోవాలని కర్మలు చేయటం కానీ, ఇవన్నీ కూడా నాకేమీ అక్కర్లేదు అని. ఎందుకని అక్కర్లేదు? ఇవన్నీ కూడా తగిలించుకోవాల్సిన అవసరం ఏమని ఎప్పుడో వదిలించుకున్నాడు. వదిలించుకున్నటువంటి వాటిని మళ్ళీ తగిలించుకొని మళ్ళీ జీవభావాలకు వచ్చి మళ్ళీ జన్మలెత్తి మళ్ళీ కష్టాలు దుఃఖాలు బాధలు భయాలు అలజడులు ఆందోళనలు అనుభవించాలనుకుంటాడా? అనుకోడు. హాయిగా ఆనందంగా ఉన్నటువంటి వాడు కోరి దుఃఖాలు తెచ్చుకుంటాడా? ఎవడైనా రాడు. ఎందుకని? అతడు ఆనందంలో ఉన్నాడు కదా. అతడు ఎప్పుడూ ఆత్మగా ఉంటాడు కాబట్టి, ఆత్మ అంటే ఆనంద స్వరూపం కాబట్టి, కాబట్టి తాను ఆనందం ఎల్లప్పుడూ అనంతమైనటువంటి అఖండమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం గనక, దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనందం గనక, అటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో ఉన్నాడు గనక, అతడికి ఇంకా ఈ లోకంలో పొందాల్సింది లేదు, వదిలించుకోవాల్సింది లేదు, చేయాల్సినటువంటి కర్మలు లేవు, అనుభవించాల్సినటువంటి సుఖ దుఃఖాలు లేవు. కాబట్టి అతడికి కర్మలతో అవసరం లేదు. పైగా కర్మలు చేసేది దేహం, అనుభవించేది మనస్సు. మరి దేహం మనస్సు అతను నేను కాదని అనుకుంటున్నాడు, ఇవన్నీ నేను కాదు అని తెలుసుకున్నాడు, గ్రహించాడు, నేను ఆత్మను తెలుసుకున్నాడు. మరి ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు దేహం చేసే పనులతో ఆయనకేం సంబంధం? మనసు చేసేటువంటి ఆలోచనలతో అనుభవాలతో ఆయనకేం సంబంధం? కాబట్టి ఏ సంబంధం లేకుండా ఉంటాడు. ఏమనుకుంటాడు? చేస్తున్నదేమో దేహం, చేయించేదేమో మనస్సు, ప్రేరణలు ఇచ్చేదేమో లోపలన్నటువంటి వాసనలు లేదా కారణ శరీరం. కాబట్టి ఈ దేహేంద్రియాలతో ఈ మనోబుద్ధులతో ఈ కారణ శరీరంతో నాకు ఏ సంబంధము లేదు కనుక నేను హాయిగా ఆనంద స్వరూపంగా ఆత్మగా అలా ఉండిపోతున్నాను. నేను అకర్తను అభోక్తను, చేసేవాణ్ణి కాదు అనుభవించేవాణ్ణి కాదు అని ఆ ప్రకారంగా నిలిచిపోతాడు. కాబట్టి దేహ మనస్సులతో తాదాత్మ్యం లేనటువంటి ఆత్మసంపన్నుడైనటువంటి వాడు, ఆత్మజ్ఞానం అయినటువంటి వాడు, ఆత్మనిష్టలో ఉన్నటువంటి వాడు, ఆత్మస్వరూపుడైనటువంటి వాడు ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏమీ చెయ్యడు. అందుకనే నాకు పుణ్యం లేదు పాపం లేదు. ఏదన్నా చేస్తేగా పుణ్యమో పాపమో, తప్పో ఒప్పో ఏదన్నా చేస్తే అది పుణ్యమో పాపమో అవుతుంది. అసలు ఏమీ చేయాల్సిన పని లేక ఏమీ చేసేవాడు కాకపోతే పుణ్యం ఏమిటి పాపం ఏమిటి? అందుకని నాకు పుణ్యం లేదు పాపం లేదు, నాకు సుఖం లేదు దుఃఖం లేదన్నాడు. సుఖము దుఃఖము ఎవరికి? సుఖం కావాలని కోరుకున్నటువంటి వాడికి సుఖం వస్తుంది, ఒక్కొక్క సందర్భంలో సుఖం రాకుండా దుఃఖం కూడా వస్తుంది. కాబట్టి సుఖము దుఃఖము ఎవరికనంటే ఈ కోరిక ఉన్నటువంటి వాడికి, అవి కావాలనుకున్నటువంటి వాడికి. అతనికి ఏం అక్కర్లేదు, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ ఆనందంలో ఉండేవాడు కదా, అతను ఎల్లప్పుడూ ఆత్మగా ఉన్నాడు కదా. అదేవిధంగా నాకు మంత్రం లేదు, తీర్థం లేదు, వేదం లేదు, యజ్ఞం లేదు, నేను అనుభవించేవాడిని కాదు, నాకు ఏ అనుభవము లేదు అంటున్నాడు. అనుభవించేవాడిని కాదు, భక్తుడు కాదు, నాకే అనుభవం లేదు, భోజనం లేదు, నాకు ఏ విషయాలతో సంబంధం లేదు, నాకు సుఖాన్ని ఇచ్చేటువంటి విషయాలు ఏమో కావాలని నేను వెంపర్లాడే పని లేదు, ఈ ప్రపంచంలో పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు, నేను హాయిగా ఆనందంగా ఉన్నా, ఏమీ లేకుండా ఆనందంగా ఉన్నా, అన్నీ ఉండి ఏడుస్తూ ఉంటారు ఈ లోకంలో. మన పరిస్థితి అదే. ఏమైనా ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, దొడ్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఇంట్లో డబ్బులు ఉన్నాయి, వీధిలో డబ్బులు ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి, అన్నీ ఉంటా ఏందో ఎప్పుడు ఏడిపి. కానీ నువ్వే ఆనందాన్ని అనుభవిస్తున్నావు ప్రతిరోజు గాఢ నిద్రలో, హాయిగా ఆనందంగా ఉంటున్నారు. అప్పుడు నీకు ఇల్లు లేదు, వాకిలు లేదు, దేహం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, చుట్టాలు లేదు, పక్కాలు లేదు, భార్య లేదు, భర్త లేడు, అసలు ఏమీ తెలియదు. అన్నీ వదిలిపెట్టినప్పుడు హాయిగా ఆనందంగా ఉన్నావు. అన్నీ పట్టుకున్నప్పుడేమో ఏడుస్తావు. పట్టుకుంటే ఏడుపు, వదిలిపెడితే ఆనందం. పట్టుకుంటే జీవుడు, వదిలిపెడితే దేవుడు. కాబట్టి ఆ స్థితిని అందుకున్నటువంటి వాడికి ఇవి ఏవి కూడా లేవు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. త్రిపుటి లేనటువంటి వాడు ఆత్మజ్ఞాని. అందుకనే భోజనం లేదు, భోజ్యం లేదు, భక్త లేడు అని అంటున్నాడు. ఇక్కడ తన స్వరూపం ఏమిటో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? చిదానంద రూప. నేను చిత్ ఆనంద రూప. చిత్ అంటే జ్ఞానం. కాబట్టి నేను శుద్ధ జ్ఞాన స్వరూపాన్ని ఆనంద అంటే నేను అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనంద స్వరూపాన్ని, ఏకము అద్వయము అయినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని, శుద్ధ జ్ఞాన స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని. అంతేకాదు నేను సుఖ స్వరూపాన్ని, శుభ స్వరూపాన్ని, మంగళ స్వరూపాన్ని. ఈ విధంగా తెలుసుకున్నట్లయితే ఇక ఈ లోకంలో నానాత్వం అనేటువంటిది ఉండదు. దేనికోసం వెంపర్లాడటం అనేది ఉండదు. దేనికోసం పోవటం అనేది ఉండదు. పాపం పుణ్యం అంటూ ఉండదు. నీవు నీ స్థితిలో కనుకుంటే, నీవు నీవుగా కనుకుంటే, నువ్వు ఆత్మగా కనుకుంటే, నువ్వు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మగా కనుకుంటే, ఇంకా నీకు ఏ దేనితోనూ ఇబ్బందులు లేదు, దేనితోనూ బాధ లేదు. అసలు కష్టము, దుఃఖము, బాధ అంటే ఏమిటో తెలియనటువంటి ఆనంద స్థితిలోనే ఉంటావు. అటువంటి సందర్భంలో ఈ లోకంలో ఏది కూడా నీకు అవసరం అనేటువంటిది లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం 4వ శ్లోకం చెప్తున్నాం. రేపు 5వ శ్లోకాన్ని మనం చెప్తున్నాం.